క్యాంప్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం మళ్ళా పునరావలోకనం చేసుకుని అసలు మనం చేస్తున్నది ఏమిటి అర్థం చేసుకుందాం. మనది ఒక ఆధ్యాత్మిక సంస్థ కాదు. మొదట మీరు అది చాలా బాగా మనసులో పెట్టేసుకోండి. అది మీకు వచ్చేటటువంటి అనేక అనుమానాలు కానీ అనేక సందేహాలు కానీ ఎందుకు వస్తాయంటే, మీరు మిగతా ఆశ్రమాలతో దీన్ని పోల్చుకుంటున్నారు. మిగతా ఆశ్రమాలకి దీనికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇది ఒక ప్రకృతిలో జరిగేటటువంటి విషయాలను మీకు తెలియజేయటానికి ఏర్పరచబడినటువంటి, అందరికీ సానుకూలంగా ఉండటానికి, కలుసుకోవటానికి వీలుగా ఉండేటువంటి స్థలం మాత్రమే. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఒక దేవాలయము కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ కూడా కాదు. ప్రకృతిలోని శక్తులు ఏ విధంగా ఒక ల్యాబొరేటరీలో అనుసంధానం చేసి రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం మనం? బయట జగత్తులో ఉపయోగిస్తాం. మానవ జాతికి ఉపయోగపడాలి. అది ఒక ఏసీ ఎవరైనా తయారు చేసినా, ఒక టేప్ రికార్డర్ ఎవరైనా తయారు చేసినా, ఒక ట్యూబ్లైట్ ఎవరైనా తయారు చేసినా, అది ఎంతమందికి వెలిగిస్తోంది? ట్యూబ్లైట్, ఒక ఫ్యాన్ ఎంతమందికి గాలిస్తోంది? మన జీవితాలు అలా మారాలి, అది మన ఉద్దేశం. మన జీవితాలు ఎలా మారాలి అంటే మనం ముందు జీవించటం నేర్చుకోవాలి. మనం జీవించటం లేదు, జీవింపబడుతున్నాం. పక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, నాన్న ఏమంటాడో, పెళ్ళం ఏమంటుందో, చెల్లెలు ఏమంటుందో, విపరీతమైనటువంటి భయాలు మనకి. ఎందుకు భయం? అలా పెంచబడ్డాం మనం. సమాజం ఏమంటుందో ముందు అది అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టెప్ అది. దైవీ సంపత్తిలో మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ భయం. నా 8వ ఏట అప్పుడే స్కూల్లో అడుగుపెట్టాను నేను మొట్టమొదటిసారిగా. పొద్దున్న 10 గంటలకి స్కూలు, సెంట్రల్ హిందూ స్కూలు, నడిచి వెళ్ళాలి. పొద్దున్న 4 గంటలకే లేచిపోయి నడిచి వెళ్ళాను నేను. 6 గంటలకి కాలేజీలో స్కూల్ ఆవరణలో ఉన్నా. స్కూల్ 8 గంటలకి అంటే 10 గంటలకి. ఇప్పటికీ మా స్నేహితులకి నాతో ప్రయాణం చేయటం అంటే ఇబ్బందే పాపం. 1 గంట ముందు రైల్వే స్టేషన్లో ఉండాలంటాను నేను. భయం. ఎందుకు ఆ భయం అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆ భయం ఉండదేమో. దైవీ సంపత్తిలో 16వ అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు మొట్టమొదటి చెప్పినటువంటి లక్షణమే అది, ఆ భయం. మొదట అది నేర్చుకోండి మీరు. ఆ పండితుడు ఏమంటాడో, ఈ శాస్త్రజ్ఞుడు ఏమంటాడో, మనం ఇలా చేస్తున్నాం, ఇలా ఉచ్చారణ చేస్తున్నాం, ఈ ఉచ్చారణ రైటో కాదో మీకు అనవసరం. అదంతాను మీరు చేస్తున్నది రైటే అనేటటువంటి ధైర్యం కావాలి ముందు మీకు, సాహసం కావాలి. ఎప్పుడు వస్తుంది ఆ సాహసం? ప్రకృతికి అనుగుణంగా మీరు జీవించటం నేర్చుకుంటే. అది మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాలి. ప్రకృతికి అనుగుణంగా జీవించటం అంటే ఏమిటో అర్థం చేసుకోండి. విజయవాడ నుంచి గుంటూరు రావటానికి చాలా మంది ఏముంది, బస్ ఎక్కి రావటమే కదా అంటారు. బస్ ఎక్కి వచ్చేస్తున్నారు మీరు. మీ ఉద్దేశం ఏంటి? మీరు రావాలి అనుకున్నారు కనుక వస్తున్నారు. తప్పు అది. ప్రకృతి మిమ్మల్ని రానిచ్చింది అని మీరు గుర్తించటంలే. ఆ బస్సు టైర్ పంచర్ అవుతే చాలు, మీరేం చేయలేరు. ఆగిపోతుంది బండి అక్కడ. ఒక ఘేరా వస్తే ఆగిపోతుంది. చాలా అడ్డంకులు ఉంటాయి. మీరు టైంకి ఎక్కాల్సినటువంటి బస్సుకి సకాలంలో చేరవలసినటువంటి ఆటో డ్రైవర్ టైంకి మిమ్మల్ని చేర్చకపోతే ఆగిపోతుంది. విశాలమైనటువంటి ప్రకృతి అనేక రకాలుగా మీకు ప్రతి అడుగు అడుగునా సహకరిస్తేనే మీరు ఏదైనా ఒక పని చేయగలుగుతున్నారు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషి ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలున్నా, కుటుంబపరమైనటువంటి సమస్యలున్నా, వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఒక మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఆ సమస్యలు ఏమవుతాయో నేను చెప్పలేను, కానీ ఆ సమస్యల ప్రభావం మీ మీద ఉండదు. ఆ మంత్రం ఏంటి అంటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా చాలా మందికి రైల్వే ట్రాక్ మీద తలుపు వేసేస్తారు. ఎంత వాళ్ళు గందరగోళం పడిపోతారో వాళ్ళు తలుపు తెరిపించుకుని వెళ్తారు. టైం ఉండి తలుపు తెరిపించుకోగలిగితే తెరిపించుకోండి. దాని వద్దు, తప్పు అని నేను పట్టుకోవటాన్ని. అది కూడా నేచర్ ఇది ఆల్వేజ్ రైటే. మీ మాట వినే గేట్ నేను అక్కడ ఉండి వాడు తెరవటం అన్నది కూడా ఆ ప్రకృతి మీకు అక్కడ పెట్టినటువంటి ప్రసాదమే కదా. అంచేత మిమ్మల్ని ప్రకృతి మీకు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవటమే చేతవాలి తప్ప, లేనిది ప్రకృతి నుంచి పొందుదాము అనేది కోరిక ఉండకూడదు. అదొక్కటి మంత్రం మీద ఆలోచించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్, ప్రకృతి ఎల్లప్పుడూ కరెక్టే, మీరు మార్చలేరు దాన్ని. దాన్నే చాలాసార్లు శ్రీకృష్ణుడు భగవద్గీతలో కాలోస్మి అని చెప్పాడు, నేనే కాలాన్ని అని. ఈ క్షణంలో మనం ఇక్కడ ఉన్నాం. మనం నేను గుంటూరులో ఉండలేని ఈ క్షణంలో కొందరు అమలాపురం దగ్గర ఉండలేరు, మీరు మీరు మీ ఊళ్ళ దగ్గర ఉండలేరు. ఈ క్షణంలో ఇది కరెక్టే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఇక్కడ ఉన్నారు కదా, దీన్ని మీరు మార్చలేరు ఈ క్షణాన్ని. కానీ మీరు దేన్ని మార్చగలరు? రాబోయే క్షణాన్ని మార్చగలరు. మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే రాబోయే క్షణాల్లో బస్సు ఎక్కి మీ ఊరు వెళ్ళిపోతారా అనే నిర్ణయం మీకుంది. ఇది అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా పాత సంఘటనల యొక్క బరువులో జీవిస్తాం. మాస్టర్ నన్ను కోంపడ్డారు, అటు మొన్న కోంపడ్డారు, ఇది చేశారు అది చేశారు, జరిగిపోయింది ఆ సంఘటన. దాని గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, ఈ క్షణములో మనం ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి. కరెక్ట్ నిర్ణయం మీరు ఎప్పుడు తీసుకోగలుగుతారు అంటే, ఇప్పుడున్న పరిస్థితి కరెక్ట్ అని మీరు నమ్మితే. నాకు అవకాశం లేదు, నాకు వీలు కలిగించలేదు, నేనే కనుక ఎమ్మెల్యేనే ఉంటే, నేనే కనుక హోమ్ మినిస్టర్ అయి ఉంటే ఈ ఆశ్రమం ఇలా ఉండేదా, అసలు నేనే ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఈ ఆశ్రమం ఇలా ఉండేదా, అర్ధరహితమైనటువంటి ఆలోచనలు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు స్వీకరిద్దాం మనం. స్వీకరించిన తర్వాత ఏం చేయాలి మనం? దీన్ని మార్చుకోవటానికి ట్రై చేయాలి. దీన్ని మార్చుకోవటానికి ట్రై చేయటం అంటే ఆశ్రమాన్ని కాదు మార్చటం, మీ ఆలోచన విధానం ముందు మారాలి. రిపీటెడ్ గా చెప్తున్న విషయం నేనది, మీరు మారండి. మీరు మారితే పరిస్థితులు మారుతాయి. పరిస్థితులు మారో, పరిస్థితులను మార్చగలిగేటటువంటి శక్తి మీకు ఉంది. ఆలోచన శక్తి, సంకల్ప శక్తి. పరిస్థితుల్ని మార్చడానికి కావలసినటువంటి ఆ సంకల్ప శక్తిని ఏ విధంగా అయినా మార్చేసుకోవచ్చా? ఖచ్చితంగా ఏ విధంగా అయినా మార్చేసుకోవచ్చు, కానీ టైం పడుతుంది. మీరు అడిగిన దాన్ని బట్టి, మీ సంస్కారాలను బట్టి, మీకు ఇదివరకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి. ఇప్పుడు నేను సంగీతజ్ఞుడు అయిపోవాలి అంటే అవలేదు. నేను ఈ జన్మలో కొన్ని జన్మల వరకు నేను సంగీతజ్ఞుడిని అవటానికి నా జీవితాన్ని వెచ్చిస్తాను అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక జీవితంలో నేను సంగీతజ్ఞుడిని అవుతాను. ఈ ఉదాహరణ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన భారత జాతి మీ యొక్క ప్రతి కోరిక తీరుతుంది అని గ్యారంటీ ఇస్తుంది. కాలం నిర్ణయించదు, కాలం మీరు నిర్ణయించుకుంటారు. మీ ఆవేదన, మీ యొక్క పరిశ్రమ బట్టి కాలం తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చేస్తున్నది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి తగినట్టు మీ ఆచరణను పెట్టుకోండి. ఏమైనా పేరు పెట్టారు ఇక్కడ, సకల సమర్థ సద్గురువాడి విశ్వవిద్యాలయం అని. ఆ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. చెప్పాను కదా నాకు గురువుల సంఖ్య చాలా ఉంది. నాకు ఏ గురువు చెప్పిన సాధనని పరిపూర్ణతకి తీసుకువెళ్లకుండా ఉండలేదు. వాళ్ళు చెప్పిన ప్రతి సాధన వాళ్ళు ఎలా చేయమని చెప్పారో అక్షరాల తూచా తప్పకుండా అలాగే చేశాను. వాళ్ళు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో అంతకంటే కొన్ని చోట్ల ఎక్కువ ఫలితాలు ఇచ్చాయి. వాళ్ళకే ఆశ్చర్యం ఇస్తుంది, ఇలాంటి ఫలితాలు ఈ సాధన వల్ల వస్తాయని మేము అనుకోలేదు రామకృష్ణ అని కూడా చాలాసార్లు చెప్పారు వాళ్ళు. కానీ నా బాధ ఏంటంటే వీళ్ళందరూ కూడా నన్ను తప్పుతో పట్టించారు. చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ దారి నుంచి బయటపడటానికి. ఆ దారి నుంచి బయటపడటానికి కారకుడైనటువంటి వ్యక్తినే నా గురువుగా నేను స్వీకరించాను, శ్రీరామ శర్మ ఆచార్య. ఎక్కడ గురువులందరూ నన్ను తప్పుదోవ పట్టించారు, ఎక్కడ శ్రీరామ శర్మ నన్ను బయటపడేశాడు అంటే, గురువులు చెప్పినటువంటి విద్య మాత్రమే స్వీకరించాలి తప్ప మనము గురువుని శరీరాన్ని స్వీకరించకూడదు. మనం చేసేటువంటి తప్పది. మిగతా అన్ని విద్యలలో మన విద్యను స్వీకరిస్తున్నాం. గురువుని స్వీకరించావా? మీకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి ఎంఎస్సీ లెవెల్ వరకు ఎంతమంది గురువులు మీకు పాఠాలు చెప్పారో, చాలా మంది గురువుల యొక్క పేర్లు కూడా మీకు తెలియలేము. ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళు మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటే తప్ప వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. ఈనాడు వాళ్ళ స్వరూపాలు ఎలా ఉన్నాయో కూడా మీకు తెలియదు. తెలియాల్సిన అవసరం లేదు. ఏంటి అవసరం ఉన్నది? వాళ్ళు చెప్పినటువంటి విద్య మీకు అర్థం అవ్వాలి. కెమిస్ట్రీ చదువుకున్నాను నేను, కెమిస్ట్రీ 5వ క్లాస్ 6వ క్లాస్ నుంచి మొదలెడతాం న్యాచురల్ సైన్సెస్ అని. 10th క్లాస్లో చదువుతాం కెమిస్ట్రీ, ఇంటర్మీడియట్లో చదువుతాం కెమిస్ట్రీ, బీఎస్సీలో చదువుతాం కెమిస్ట్రీ, ఎంఎస్సీలో కెమిస్ట్రీలో పిహెచ్డి డిగ్రీ ఇవ్వడానికి 20 మందో 30 మందో ప్రొఫెసర్స్ రీడర్స్ లెక్చరర్స్ కలిసి ఉంటారు. వీళ్ళెవరూ నాకు గుర్తులేదు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు నా మనస్సును బాధ పెట్టిన గురువులైనా గుర్తుంటారు కెమిస్ట్రీలో. అయితే నాకు చాలా దగ్గరగా వచ్చి వాళ్ల జ్ఞానాన్ని నేను అర్థం చేసుకుని నా జీవితాన్ని వాళ్ళలాగా మలుచుకోగలగాలి అని ప్రేరణ ఇచ్చినటువంటి గురువులు నాకు గుర్తున్నారు. మిగతా వాళ్ళు గుర్తుండరు. కానీ 5వ క్లాసు 6వ క్లాసు నుంచి నేను చదువుకుంటూ వచ్చినటువంటి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉందే అది మర్చిపోలేను నేను, అది గుర్తుంచుకోవాలి. కానీ ఈనాటి సమాజంలో ఒక గురువు ఉంటే రెండో గురువు ఉండకూడదు, ఒక మంత్రం ఉంటే రెండో మంత్రం ఉండకూడదు. ఎంత ప్రమాదకరమైనటువంటి ఆ ధోరణి ఉందో ఆ ధోరణి నుంచి ముందు మీరు బయటపడగలగాలి, ఇతరులను బయటపడవేయాలి. ఇంచేత భక్తికి పనికొచ్చేటటువంటి అపరావిద్య ఈ కెమిస్ట్రీలు ఫిజిక్స్లు, వీటన్నిటిని మన యోగ భాషలో వేదాంత భాషలో అపరావిద్య అంటాం. దీన్ని నేర్చుకోవటానికి మీకు ఎంతమంది గురువులు కావాల్సి వస్తుంది మీరు రఫ్గా లెక్క చూడండి. కనీసం 30-40 మంది గురువులు ఉంటే గాని మీకు డిగ్రీ రాదు. ఏంటి అక్కడ మళ్ళా మీ కొలీగ్ ఎవడైనా సహపాఠి కొన్ని మీ డౌట్స్ తీర్చుండవచ్చు, మీ నాన్న కొన్ని డౌట్స్ తీర్చుండవచ్చు, మీ తల్లి కొన్ని డౌట్స్ తీర్చుండవచ్చు. ఆ విషయంలో వీళ్ళని మళ్ళా మనం గురువుగా లెక్క పెట్టుకోవడమే, మామూలుగా అఫీషియల్ అనాథరైజ్డ్ గురువుని వదిలేద్దాం. వాటికే మీకు 20-30 మంది గురువులు కావాల్సి వస్తే సంపూర్ణ జగత్తుని అర్థం చేసుకోవటానికి పనికొచ్చేటటువంటి ఆధ్యాత్మ విద్య అది ఒక జన్మలో మీరు పొందలేరు. జన్మ జన్మల సంస్కారాన్ని బట్టి ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ. లలిత సహస్రనామం చాలా స్పష్టంగా చెప్తుంది అది. చరమే జన్మని తథా, చివరి జన్మలో ఈ శ్రీ విద్య మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విద్యని కంప్లీట్ గా మీరు అర్థం చేసుకోదలుచుకుంటే శ్రీ విద్య అని పేరు పెడతాం, చివరిలో పేరు పెడతాం దానికి. ఇంచేటంటే ఇప్పుడు శ్రీ విద్య అని నేను చెప్తే ప్రచారంలో ఉన్నటువంటి శ్రీ విద్యకి ఇప్పుడున్నటువంటి శ్రీ విద్యకి లింక్ లేదు. విద్య అదే, సబ్జెక్ట్ అదే, పదాలు అవే, అవగాహనలు అవే. కానీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి శ్రీ విద్య మీకు ఉపయోగపడనటువంటి శ్రీ విద్య. నేను చెప్తున్నటువంటి శ్రీ విద్య నిజంగా మీకు శ్రీని ఇచ్చేటటువంటి విద్య. ఇది ఒక జన్మలో రాదు, అనేక జన్మల్లో వస్తుంది. అందుకే మీతో చెప్తూ ఉంటాను మాస్టరు మాకు అర్హత ఉందా అని. అర్హత లేకపోతే మీరు రారు. కొందరు ముందు వస్తారు, కొందరు వెనకాతలు వస్తారు. అక్కడ మీరు నిర్ణయం తీసుకుని ఇదేదో మీకు కనుక స్పష్టంగా అర్థమవుతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ దారిలో పడిపోతారు. లేకపోతే నాతో పరిచయం ఉన్నటువంటి చాలా మంది 7 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత ఈ పరిధిలోకి వచ్చి మాస్టర్ 7 ఏళ్లు వేస్ట్ అయిపోయింది అంటారు. వేస్ట్ చేసుకున్నది మీరు, నేను కాదు. కానీ ఇదంతా ఎన్ని జన్మలు బట్టి వస్తోంది మీకు తెలియదు, నాకు తెలుసు. తెలుసు కనుకే మొదట్లోనే మా స్నేహితులు చాలా మంది చెప్తాను, ఎదురు తిరిగిన వాళ్ళు వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అని చెప్తారు మా స్నేహితులు. వీళ్లే చాలా పనికి వస్తారు, చూసుకుంటూ ఉండు, తర్వాత వీళ్ళు చాలా దగ్గర అవుతాను అని చెప్తూ ఉంటాను నేను. అవుతూనే ఉంటారు వాళ్ళ దగ్గర. ఎంత అద్భుతంగా తెలుసుకున్నారో మాస్టారు అంటారు. తెలుసుకోవడానికి ఏముంది, కనిపిస్తూ ఉంటే ఎదురుకుండా వీడు మావాడని. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చా నేను, ఆధ్యాత్మిక విద్యలో ఒక జన్మలోనే పూర్తి కానటువంటి విద్యకి ఎంతమంది గురువులు మీకు కావాలి ఊహించుకోండి. ఒక గురువుతో అవుతుంది అది, గురు పరంపర ఉంటుంది. ఆ గురు పరంపర బట్టే మీకు గురువులు లభిస్తూ ఉంటారు బాహ్య జగత్తులో. అది కూడా అర్థం చేసుకోండి. ఎక్కడ ఎప్పుడు ఏ గురువు గురించి మీరు విన్నా, ఏ మహాత్ముడు గురించి విన్నా తప్పనిసరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తున్నది వినండి, చెప్తున్న దాంట్లో ఉపయోగపడేది తీసుకోండి. వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ అని విశ్లేషణ చేయకండి. ఏ గురువుని మనం వదలము. ఇంచేత ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ఒక గురువు మీకు ప్రసాదించలేడు. ఉపనిషత్తులోనే మీరు చూస్తారు, ఒక ఋషి ఇంకో ఋషి దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణలోనే మీరు చూశారు కదా, గర్గి మహర్షి ఎక్కడికి పంపిస్తాడు? సందీపం దగ్గరికి పంపిస్తాడు. తనే చెప్పొచ్చుగా. అలాగా ఋషులు పరస్పరము తమ శిష్యుల్ని ఒక చోట నుంచి ఒకటికి పంపించి వాళ్ల జ్ఞాన సంపద పూర్తి చేసుకుంటూ శిష్యుడు మళ్ళా తిరిగి వచ్చి ఆ శిష్యుడు తన కొడుకైనా శ్వేతకేతును అడుగుతాడు, ఉద్దాలక ఋషి, ఏది నేర్చుకుంటే అన్నీ నేర్చుకుంటావో ఆ విద్యను నేర్చుకునే వచ్చావా? అంటే అర్థం ఏంటి, తండ్రే ఋషి, పెద్ద ఋషి అయినా కూడా తన కొడుకుని ఇంకో చోటకి పంపించాడు. ఇది అర్థం చేసుకోండి. సకల సమర్థ సద్గురు వాణి విశ్వవిద్యాలయం. ఏ గురువు ఏం చెప్పాడో మీరు అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఈ గందరగోళం వస్తుంది. ఒకే గురువు ఒకే విషయాన్ని ఒకేలాగా చెప్పడు. అలాంటిది ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తుల గురించి చెప్పటానికి గురువులు ఎన్ని రకాలు చెప్తారు? ఒక్కొక్క గురువు ఒక్కొక్క విషయాన్ని స్ట్రెస్ చేస్తారు. మనకి అవసరమైనటువంటి ఈ దేశకాలానికి అనుకూలంగా ఉన్నటువంటి 12 గ్రూప్స్ ని నేను ఎన్నుకున్నాను. ఇంకా లేరా చెప్తున్నా కదా, సకల సమర్థ సద్గురు అందరినీ కలుపు ఉంటాం మనం. కానీ కలుపుకుని గురువుల యొక్క శరీరాన్ని మనం పట్టుకోము. వాళ్ళు ఏ విద్యనైతే బోధిస్తున్నారో దాన్ని అర్థం చేసుకుని ఆ విద్య మీ సొంతం అవ్వాలి. అది గుర్తుంచుకోండి, సాధనా రహస్యం. ఆ విద్య మీ సొంతం అవ్వాలి. ఇప్పుడు కెమిస్ట్రీ ఉంది, కెమిస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళా నేను కెమిస్ట్రీ పుస్తకం తీయను, మీకు వచ్చినటువంటి ప్రాబ్లం నా జ్ఞానంతో సాల్వ్ చేస్తాను. ఇంజనీరింగ్ చదివాడు, పాస్ అయ్యాడు, డిగ్రీ తీసుకున్నాడు. డిగ్రీ తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ సమస్య ఏదైనా వస్తే మళ్ళా అతను పుస్తకాల జోలికి వెళ్ళాడు. ఆ ఇంజనీరింగ్ విద్య అతని సొంతం అయిపోయింది కనుక ఆ క్షణంలోనే ఏం చేయాలో నిర్ణయించుకుని చేయవలసింది చేస్తాడు. డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ విద్య తన సొంతం అయిపోయింది కనుక ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు అతను. కానీ బాధతో వచ్చినటువంటి ఏదైనా వ్యక్తి వస్తే ఆ వైద్య వృత్తి తనకి సొంతం అయిపోయింది కనుక దాన్ని ఉపయోగించుకుని ఆ క్షణంలోనే ఆ వ్యక్తికి కావలసినటువంటి రిలీఫ్ ఇవ్వగలుగుతాడు. మరి ఆధ్యాత్మిక విద్య మన సొంతం అవుతోందా? అది మీరు ప్రశ్నించుకోవాల్సింది. ఆధ్యాత్మిక విద్య మీకు సొంతం అవ్వాలి అంటే 14 కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా 14 కండిషన్స్ గుర్తుంచుకోండి. ఇది గుర్తు ఉంటే మీరు ఎంత ముందుకు వెళ్తున్నారో ప్రతిరోజు మీరే అంచనా వేసుకోవచ్చు. 6 చక్రాలు, 5 కోశాలు, 3 బంధాలు, ఇవే ఉన్నాయి మానవ శరీరాన్ని అర్థం చేసుకోవటానికి. 6, 5, 11, 11+3, 14. ఈ దిశలో మీరు చేస్తున్నటువంటి సాధన ఎందుకైనా ఉపయోగపడుతోందా? పడితే కరెక్ట్, అది పడకపోతే వేస్ట్. సాధన కరెక్ట్ అవ్వచ్చు, మీ మనసు దాని మీద లేనప్పుడు అది రాదు. ఇప్పుడు సూర్య నమస్కారాలే ఉన్నాయి, యోగాసనాలే ఉన్నాయి, ఫిట్నెస్ కోసం ఉపయోగిస్తున్నారు చాలా చోట్ల యోగాసనాలు. నాకు ఎంత బాధ ఇస్తుందో, యోగాసనాలు ఎక్సర్సైజెస్ కావవి, యోగానికి సంబంధించినటువంటి పోస్చర్స్. దాన్ని మీరు దేనికి వాడుతున్నారు? నేను చాలా చోట్ల చూశాను, నేను ఆరోగ్యం కోసం మాత్రమే వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? దాని యొక్క ఇతర లాభాలను మీరు పొందలేకపోతున్నారు. కష్టపడుతున్నారు, మీరు యోగాసనాలు నేర్చుకుంటున్నారు, నేర్చుకోండి యోగాసనాలు. యోగాసనాలు నేర్చుకోవటం ఏమీ తప్పు లేదు, కానీ యోగాసనాలు ఏ యోగాన్ని ఇస్తాయి మీకు? మహావీరుడికి ఆధ్యాత్మిక విద్య యొక్క పరాకాష్ఠ అయినటువంటి సమాధి గోధుహాసనంలో లభించింది అని శాస్త్రాలు చెప్తాయి. గోధుహాసనం అంటే తెలుసు కదా, ఔపాలు పితకటానికి కూర్చునేటువంటి పోజు. యోగ విద్యకు అనుకూలమైనటువంటి అనేక ఆసనాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ ఆసనంలో కూర్చున్నప్పుడు మన మనస్సుల్లో ఈ విషయం మీకు చాలా స్పష్టంగా గుర్తుంటాలి. 5 కోశాల గురించి సాధన చేస్తున్నారా, 6 చక్రాల గురించి సాధన చేస్తున్నారా, 3 గ్రంథులను భేదించడానికి సాధన చేస్తున్నారా, ఇది మీరు మర్చిపోతే మీరు ఏ సాధన చేసినా వేస్తే, ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు. ఇది తెలిస్తే ప్రతిరోజు మీరు చేసినటువంటి సాధన స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది. అందుకే మనం దత్త ప్రదక్షిణలు చేసినా, సూర్య నమస్కారాలు చేసినా, ఓం ద్రామ్ అనేటువంటి సాధన చేసినా, నెక్ ఎక్సర్సైజెస్ చేసినా, కేచరి ముద్ర చేసినా, దానితో పాటు ఆధ్యాత్మికతతో లింక్ కలుపుతున్నాం మీ మనస్సులు మారాలి అని. కానీ బాధ ఎక్కడొస్తోంది, మనస్సును మారటం లేదు. ప్రకృతి మనల్ని ఎక్కడ ఏ విధంగా ఉంచిందో అదే కరెక్ట్ అన్న భావన మీకు రానంత వరకు ఆధ్యాత్మికతలో అడుగు పెట్టలేరు. మళ్లీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. షట్చక్ర జాగరణ జరగవచ్చు, పంచకోశ జాగరణ జరగవచ్చు, 3 గంటలు వెళ్ళిపోవచ్చు. రావణాసురుడు జరిగింది, అది హిరణ్యకశిపుడు జరిగింది. వాళ్ళందరూ సద్బ్రాహ్మలే, కానీ రాక్షసులుగా పేరు పొందారు వాళ్ళు. యుగాలు మారిపోయినా వాళ్ళ రాక్షసత్వాన్ని మనం మర్చిపోలేకుండా ఉన్నాం. యుగాలు మారిపోయాయి, కానీ రావణాసురుడు అనగానే రాక్షసుడు గుర్తొస్తాడు తప్ప వాడు బ్రహ్మ యొక్క పుత్రుడే. అతను చంపినందుకు రాముడికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది అన్న సంగతి మనకి ఎప్పుడు గుర్తురాదు. కారణం ఏమిటి, ఆధ్యాత్మికత ప్రకృతితో జోడింపబడలేదు. నేను మీ దగ్గర కోరుకునేటువంటి లక్షణం ఇది. మీరు ఎక్కడున్నారో సుఖంగా లేరు, ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి, కుటుంబ సమస్యలు పీడిస్తున్నాయి, అది కరెక్ట్, ఇట్ ఈస్ రైట్ అన్న భావన మీరు అర్థం చేసుకోండి. ఇది మిమ్మల్ని సంతోషపరచటానికి చెప్పేటటువంటి మాటలు కాదు, ఇదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. అర్థం చేసుకోండి, మీరు ఎక్కడ ఉన్నా, ఎంత మానసికమైనటువంటి అసంతులలో ఉన్నా, మీకున్న కష్టాలు మిగతా భక్తులకు వచ్చినటువంటి కష్టాలతో పోల్చి చూసుకుంటే ఏంటిట. అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు, ధర్మరాజు లాంటి వాళ్ల భార్యని వాళ్ల కంటి ముందే వాళ్ల తాలూకు వాళ్లే అవమానిస్తున్నారు. ఇంతకంటే పెద్ద అవమానం ఈ కలియుగంలో మీరు ఇంకోటి ఊహించగలరా? జరిగిందా ఇంతకంటే అవమానం ఎవరికైనా? కలియుగం కలియుగం అని ఉత్తినే మనం యుగాన్ని దూషిస్తాం, గాని ఊహించండి అవమానం ఎంతదో. అందులో ఎలాంటి వాళ్ళు, ఒక్కొక్కడు చీల్చి చెండాడేగాళ్ళు అందరినీ. కానీ ఎందుకు ఊరుకున్నారు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, ప్రకృతి కరెక్ట్, ఏమి చేసినా కరెక్టే చేస్తుంది. మీకు అవమానం కావచ్చు, అది మీ అహంకారాన్ని అది తృప్తిపరచడం లేకపోవచ్చు. అది రామాయణ మహాభారతాల్లో మీరు నేర్చుకోవాల్సింది అది. ఆధ్యాత్మికత అంటే శక్తి సంపన్నులు కారా పాండవులు? కనీసం వాళ్ళు ప్రయత్నించవచ్చు కదా, ద్రౌపదిని సంరక్షించడానికి ప్రయత్నించక్కర్లేదు. మీరు నిజంగా ప్రకృతి కరెక్టే అని ఎప్పుడైతే స్వీకరిస్తారో, పరిపూర్ణమైనటువంటి స్వీకరణ ఎక్కడైతే ఉంటుందో, అక్కడక్కడ ఆ గురువు యొక్క అనుగ్రహము మిమ్మల్ని ఆ కష్టాన్ని దాటిస్తుంది. కష్టాన్ని దాటిస్తుంది, కష్టాన్ని తీసివేస్తుందో లేదో అది ప్రకృతిని నిర్ణయించుకోనివ్వండి. అది మనం నేర్చుకోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. కష్టాలు రానివ్వండి, బాధగా ఉందా రానివ్వండి, బాధపడండి. బాధ పడలేదు పాండవులు అని ఎవరైనా చెప్పారా? చాలా ఆనందంగా ఉన్నారు, భజనలు కీర్తనలు పాడుకుంటున్నారా? ద్రౌపదికి అవమానం జరుగుతుంటే లేదే, ఏమి భజనలు అవి పాడుకోలేదు. పళ్ళు ఎంతగా కటకట కటకట లాడించుకున్నారంటే భయంకరమైనటువంటి ప్రతిజ్ఞలు చేసుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడు ఆ ప్రతిజ్ఞను తీరుస్తారు? ప్రకృతి దానికి అనువైన కాలము ఇచ్చినప్పుడు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చింది ప్రకృతి తెలుసు కదా మీకు. మరి మనకి ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టకాలం వచ్చేసరికి, ఆ కష్టకాలాన్ని మీరు ప్రకృతి కరెక్టే అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? మీరు అనుకున్నా అనుకోకపోయినా అది కరెక్టే, మీరు చేయగలిగింది ఏం లేదు. అది అర్థం చేసుకోండి. అక్కడ ఏమీ చేయలేరు మీరు. ఐటీ తొక్క మీద ఐన్స్టీన్ కూడా కాలు పెట్టాడు. అమ్మో, ఈయన ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ విన్నారు, కాలు జారకూడదు అనే ఏముండదు ప్రకృతిలో. నేచర్, ప్రకృతి. తను సకల భోగ్యాలు అనుభవించగలిగేటటువంటి స్త్రీ. శ్రీకృష్ణుడు లాంటి వాడు ఆమెకి దాసోహం, ద్రౌపదికి. తన భక్తి అంత పరాకాష్ట. ఎప్పుడైనా కేఎం మున్షి యొక్క పుస్తకం దొరికితే చదవండి, ద్రౌపది యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అది కేఎం మున్షి రాసినటువంటి కృష్ణావతార మున్షి. మరీ మరీ చదవండి, నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసినటువంటి సిరీస్ ఇది. మున్షి కృష్ణావతార 60లో ఆ సీరియల్ పడింది భవన్స్ జనరల్ లో. అది చదువుతూ ఉండేవాడిని ఆ సీరియల్. చాలా మనస్సు మార్చుకున్నది ద్రౌపది. ఎటువంటి స్త్రీలో మీకు తెలుసు కదా, పుట్టటే సర్వలంకార భూషితగా పుట్టింది 16 వయస్సుతో. ద్రోణాచార్యుడి మీద కసి తీర్చుకోవటానికి ద్రౌపది యొక్క ప్రతీక. సాధారణ స్త్రీ కాదది, యజ్ఞ కుండలోంచి ఉద్భవించినటువంటి స్త్రీ. చిదగ్ని కుండ సంభూత, దేవకార్య సముద్రిత. అటువంటి స్త్రీ సైలెంట్ గా పనిచేయాల్సి వచ్చింది. పని మనిషిగా ఇంకో భాషలో చెప్పుకోవాలంటే అందులో ఏమీ డౌట్ లేదు. ఈనాడు మనం పని మనిషి ఎంతో, ఆనాడు సైలెంద్రి ఎంత. కీచకుడు దృష్టిపడింది, ఏం చేయగలిగింది. ఎందుకు ఇది చెప్తున్నాను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేదే భక్తులు చరిత్ర మనకి చెప్పేది. అది మర్చిపోతాం మనం, ఇది చేయలేకపోయామే, అది చేయలేకపోయామే. ఎందుకు ఇది ఇంత వివరంగా చెప్తున్నాను నేను, మీరు చెప్పిన గడువు లోపల కొన్ని పనులు మేము చేయలేకపోయాం కనుక నేను చేతకానివాణ్ణి. మీరు చేతకాని వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసిన విద్య ఏంటి అంటే అది రైటే. మీరు చేయగలిగితే ఓకే, చేయలేకపోయినా ఓకే. నా మనస్తత్వం అది, మీ మనస్తత్వం కూడా అలా అవ్వాలి. కానీ కండిషన్ ఒక్కటి తేడా. ఏంటి కండిషను, మీరు చేయవలసినంత ప్రయత్నము పరిపూర్ణంగా చేశారా లేదా. నేను కోపగించుకున్నా ఆనందించినా ఆ ఒక్క కండిషనే చూస్తాను నేను. రిజల్ట్ ఏమైనా నాకు అనవసరం. ట్యాంప్లెట్ ప్రింట్ చేస్తే పది తప్పులు ఉంటే అది ఖచ్చితంగా నాకు కోపం వచ్చి రావాల్సిన విషయం రైట్ కాదు. అది మీరు వాడికి డబ్బు ఎందుకు ఇస్తారు, మీకు కావలసినట్టు వాడు ప్రింట్ చేయాలని. వాడు విసుక్కుంటున్నాడు మాట అంటాం మనం. తల్లి ఎవరిని బాధ పెట్టదు, బాధ పెట్టలేదు ప్రకృతి ఎవరిని. మీరు బాధపడతారు, ప్రకృతి ఏం బాధ పెట్టదు. ఎండాకాలం ఎందుకు వస్తుంది, రేపు పంటలు పండాలి కనుక. రేపు పంటలు పండకపోతే మీకు తిండి ఉండదు. చల్లగా ఉందనుకోండి వాతావరణం, నెక్స్ట్ ఇయర్ నో ఫుడ్. అంచేత ఆ ప్రకృతి మాత యొక్క తీవ్రత కూడా మీకు వరదానమే. ఇది అర్థం చేసుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. మీ కష్టాలు తీర్చేటటువంటి బాధ్యత గురువుడు ఉంది, తీరుస్తాడు. తీర్చాడు ఎవరు, ఏ భక్తుడికి తీర్చలేదు మీరు చెప్పండి. కానీ ఎప్పుడు తీర్చాలి గురువుని నిర్ణయించుకునేవ్వండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోతే నిర్ణయం గురువుడే. అది మీరు చేయగలిగేది ఏం లేదు అక్కడ, యువర్ హెల్ప్లెస్. కానీ ఆ హెల్ప్లెస్నెస్ లోనే ఆనందం ఉంది. శిష్యుడి యొక్క హెల్ప్లెస్నెస్ గురువుకి ఎంత ముచ్చటగా ఉంటుందో. కానీ ఆ హెల్ప్లెస్నెస్ లో కూడా మీరు చేయగలిగినటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితులు మీరు ఎన్నుకున్నారా, మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. పని పూర్తయిందా లేదా, ఈ కార్యక్రమాలు ఎప్పటికీ పూర్తి కావు. ఒక యుగాన్ని నిర్మించేటటువంటి కార్యక్రమాలకి మీరు ఒక సంవత్సరం గోల్ పెట్టుకుంటారా. తాత్కాలికమైనటువంటి గోల్స్ అవి, 2000 సంవత్సరం అని. అంటే 2000 సంవత్సరం తర్వాత ఇంకా పనే ఉండదా, మనం చాలా పిచ్చి వాళ్ళం. అసలు రామాయణం జరుగుతాం, రావణవధ అయిపోయింది, రామపట్టాభిషేకం అయిపోయింది, అయిపోయాక రాముడు ఎంత కష్టపడ్డాడో మీకు ఏదైనా అవగాహన ఉందా? రామరాజ్యం రాముడు పట్టాభిషేకం మీద కూర్చోగానే ఇచ్చేసిందా? మీ ఉద్దేశం చంపేటం ఏముంది? ఒకరోజు పని. నిర్మాణ కార్యం ఎన్ని సంవత్సరాలు పట్టిందో రాముడికి తెలియదు మీకు. ఎంతలాగా నిర్మాణ కార్యాలలో రాముడు మునిగిపోయాడు అంటే, యముడు రావాల్సి వచ్చింది ఆయన గుర్తు చేయటానికి, నాయన నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అని. చదివారా కదా మీరు? అంటే ఎంతలాగా ఆయన నిర్మాణ కార్యాలలో మునిగిపోయాడో మీరు ఆలోచించుకోండి. ఆయనకి టైమే గుర్తు లేదు అసలు. తన అవతారం, నేను ఈ అవతారాన్ని చాలించాలి అందరు మర్చిపోయాడు ఆయన. మీరు మీరు చేస్తున్నటువంటి పనులలో అలా మరవగలుగుతున్నారా అన్నది ఆలోచించుకోండి. అది రామకార్యం అంటే రాముడి యొక్క పని ఏ మూడ్లో చెయ్యాలో. సీతాదేవిని వెతకటానికి వెళ్ళాడు, వచ్చాడు, అక్కడే రాక్షసంహారం హనుమంతుడు ఒక్కడు చేయగలడు అని మీకు నమ్మకం ఉంది కదా, మరి ఎందుకు చేయలే? నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్. అప్పుడు చేయకూడదు అది. ఎప్పుడు ఏ టైంలో ఏది చెయ్యాలో మరి నాకెలా తెలుస్తుంది మాస్టర్? మీకు తెలియాల్సిన పనే లేదు, ప్రకృతికి తెలుసు. ప్రకృతికి తెలుసును అన్న నమ్మకం మీకు ఉంటే చాలు. ప్రకృతికి అంతా తెలుసు. ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి మనము చేయగలిగినటువంటి పనులు మనస్ఫూర్తిగా మన నీటి లేకుండా చేస్తూ ఉంటాము అనేటువంటి ఏకైక దీక్ష ఆధ్యాత్మికత. బాధలుంటాయి, ఉంటాయి. ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తే ఎగిరిగి ఎంత చేయాల్సిన పని లేదు. ఉన్నాయి ఆనందకరమైన పరిస్థితులు, ఉన్నాయి. అయితే ఏంటిట? దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటిట? కానీ మీ లక్ష్యం వైపు మీరు వెళ్తున్నారా? ఏమిటా లక్ష్యం? ఆరు చక్రాలు, ఐదు కోశాలు, మూడు గ్రంథులు, వీటి పరిధిని మీరు దాటగలుగుతున్నారా లేదా? నేను ఇచ్చినటువంటి సాధన కనుక మీరు చూసుకుంటే ప్రతి అడుగున మీరు ఈ డైరెక్షన్ లో ఎలా వెళ్తున్నారో మీకు తెలుస్తూ ఉంటుంది. కనుక మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా నాకు అభ్యంతరం లే. ఆ గురువు ఏమి చెప్పినా ఈ పద్నాలుగింట్లోనే ఏదో ఒకటి చెప్పాలి ఆయన, పాపం పదిహేనోది లేదు. ఆ గురువు చెప్పినటువంటి ఏ విధానమైనా సరే మీ ఆరు చక్రాల జాగరణకైనా ఉపయోగపడుతుంది, మీ పంచకోశాల నిర్మాణానికైనా ఉపయోగపడుతుంది, లేకపోతే మీకు ఉన్నటువంటి మూడు గ్రంథులను భేదించడానికైనా ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు ఏ గురువు దగ్గరికి వెళ్తేనే? నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టారు ధ్యానం ఏ ధ్యానం చేయమని. 360 రోజులు ఉన్నాయి కదా, 360 రకాల ధ్యానం చేసుకోమని చెప్తాను నేను. ఓకే, ధ్యాన పద్ధతి అవలంబించాల్సిన పనులే. ఇష్టం ఉంటే ఓకే, ఇంచేత ధ్యానము అనేది చేసేది కాదు అని మీకు గుర్తుంచుకోవాలి అని నా ఉద్దేశం. నిద్రపోవాలి. ఇవాళ చేప మీద పడుకుందాం, ఇవాళ కాకువాయిలో పడుకుందాం, ఇసుకలో పడుకుందాం, రేపు ఏసీ రూమ్ లో ఏదో హోటల్లో పడుకుంటాం, ఎల్లుండి మామూలుగా మన ఇంట్లో మన మనసు మీద ఫ్యాన్ దాని కింద పడుకుంటాం. ఎన్ని రకాల పరిస్థితుల్లో పడుకుంటున్నారు మీరు? రోజు రోజుకి పరిస్థితులు మారవచ్చు కదా, కానీ ప్రతిరోజు మీరు పడుకుంటున్నారు కదా, పడుకోవటంలో ఏమైనా తేడా వచ్చిందా? నిద్రాస్థితిలో తేడా రాలి. మరి మీరు ఏ మార్గంలో ధ్యాన స్థితిలో వెళ్తే నాకే? ధ్యానస్థితికి వెళ్ళండి. మీరు ధ్యానస్థితికి వెళ్ళటానికి తలడా పెట్టుకుని ధ్యానస్థితిలో వెళ్తారో, కాషాయ రంగు తలడా పెట్టుకుని ధ్యానస్థితిలో వెళ్తారో, యూనిఫామ్ బెడ్ మీద పడుకుని ధ్యానస్థితిలోకి వెళ్తారో, మీ ఇష్టం. కానీ మనం ఎంత పిచ్చి వాళ్ళం, ధ్యాన స్థితిలోకి వెళ్లే మార్గాన్ని ధ్యానం అనుకుంటున్నాం మనం. ఏ యంత్రం మీద ధ్యానం చేయాలి? ఏ యంత్రం మీదైనా ధ్యానం చేయండి. ధ్యాన స్థితిలోకి మీరు వెళ్ళిపోతే ఈ యంత్రాలు ఏం అవసరం లేదు అక్కడ. అర్థమైన పాయింట్? అలాగే ఏ గురువు చెప్పినటువంటి సాధన మీరు చేసినా చేసుకోండి. ఇవాళ ఫలానా గురువు చేసింది చేసుకోండి. మీరేదో భక్తుడు జీవిత చరిత్ర చదువుతాడు, మీకు మూడ్ వస్తుంది, ఆ భక్తుడు చేసిన మంత్రం చేసుకోండి, ఏమి అభ్యంతరం లేదు. రేపు ఇంకో మంత్రం చేసుకోండి, మంత్రం మార్చేస్తే ఏమవుతుంది? ఏమి అవదు మంత్రం మార్చేస్తే. మంత్రం వల్ల జరగాల్సింది ఏంటి? మననం చేసుకోవటం నేర్చుకుని మీ మనోమయ కోశము గట్టిపడటం. మనోమయ కోశం గట్టిపడటానికి మీరేం చేయాలి? మనోనయం చేసుకోండి. ఇవాళ వాకింగ్ వెళ్తారు, రేపు యోగాసనాలు వేస్తారు, రేపు జిమ్నాషియంకి వెళ్తారు. ఇదంతా దేనికి? శారీరక ఆరోగ్యానికి. ఎవడైనా అడుగుతున్నాడా ఇవాళ వాకింగ్ చేసావు కదా జిమ్నాషియంకి మీరు వెళ్ళావయ్యా అని? వెళ్ళు, ఆ రోజు వెళ్ళాలనిపిస్తే జిమ్నాషియంకి వెళ్ళు. కానీ ఇవంతా దేనికి ఉపయోగపడుతున్నాయి? శరీరం యొక్క ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతున్నాయో. ఏ ఆధ్యాత్మిక సాధన మీరు చేస్తున్నా కూడా ఈ 14 పాయింట్స్ మీదే లింక్ అయి ఉన్నాయి. ఈ 14ని శాస్త్రబద్ధంగా లయబద్ధంగా ఆన్ టు ఆల్ కవర్ చేసుకుంటూ 1 to 1 స్టెప్ వైజ్ వెళ్ళవచ్చు మనం. దానికి ప్రయత్నం మనం చేస్తున్నాం. కానీ ఈ విధంగా సంపాదించుకున్నటువంటి ఆరోగ్యం మీకు ఎక్కడ ఉపయోగపడాలి? ఆశ్రమంలో కాదు, మీ ఇళ్లలో ఉపయోగపడాలి. ఇళ్లలో ఉపయోగపడమే ఆధ్యాత్మికత వేస్ట్ కనుక ఎవడైనా ఈ ఆసనాలు వేయటం మొదలెడితే ఇంట్లో వాళ్ళు ఆపుతారు. ఇంకెంట వాడు పారిపోతాడు భయం, ఇంకెంటి ఇంటికి ఉపయోగపడ్డు. ఈనాడు ఆధ్యాత్మికత ఎంత గొప్ప పేరు తెచ్చుకుంది అంటే టెర్రర్ ఇంట్లో వాళ్ళకి. వీడు మొదలెట్టాడంటే ఇంకెందుకు పనికిరాడు ఇంట్లో అని. కానీ నిజమైన ఆధ్యాత్మికత మీరు చేస్తే మీ ఇంట్లో వాళ్ళకే కానీ మీరు సమాజానికి ఉపయోగపడతారు, ప్రపంచానికి ఉపయోగపడతారు. ఈనాడు మీరు చేసినటువంటి సాధనలు అవి ఇక్కడతో ఆగిపోవు, రేపు రాబోయే తరాలకి కూడా ఉపయోగపడతాయి ఇవి. అందుకే కదా సిబివి వాళ్ళు అలా ఉండిపోయారు. మరి మీ జీవితాలు అంత అదృష్టమైనటువంటి మలుపు తెచ్చుకోవటానికి కొన్ని కఠోరమైనటువంటి మాటలు మాట్లాడినా భరించండి దాన్ని. కానీ భరించి నాకంటే గొప్పవాడు ఎవడైనా ఉంటాడేమో చూసుకో, లోపల అహంకారం ఉందేమో చూసుకోండి. నేను తప్ప ఇంకోటి చేయలేడు, రావకృష్ణకు ఇంకోటి గతి లేడు, నన్ను తప్ప ఎవరు పెట్టుకుంటాడో అనుకుంటున్నారేమో. ఆ అహంకారంతో వస్తే మీరు దెబ్బతింటారు. లేదు నేను పూర్తిగా సహాయపడతాను కానీ నన్ను మాత్రం చాలా మృదువుగా నిమరాలి, కుదరదు. వాత పడాల్సి వచ్చినప్పుడు వాత పడాల్సిందే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. కానీ ఒకటి మాత్రము దేనితోనూ సంబంధం లేకుండా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తుల సమూహము నాకు ఇంత తొందరగా దొరుకుతుంది అని మాత్రము నేను కలగలేదు. ఇంత తొందరగా దక్షిణాంతికి వచ్చి ఇంత సులభం, నేను ఇంకా 2-3 జన్మలు ఎత్తాల్సి వస్తుందేమో అనుకునేవాడిని నేను. ఆనెస్ట్గా చెప్పేటటువంటి మాటలు ఇవి. మీ ఆర్తి కానీ మీ భావన కానీ అద్భుతంగా ఉన్నాయి. కావలసింది ఒక్కటే, కొంచెం అహంకారాన్ని మర్చిపోయి మీ శరీరగతమైనటువంటి భావనలను మర్చిపోయి. పని అంతా చేస్తున్నారు కష్టపడి, నేను చేస్తున్నాను అనుకుంటున్నారు. మీరు చేయటం లేదు, మీరు చేయలేరు, అది నేను చెప్పారు. కాస్త తలనొప్పి వస్తే మీరు మా మాటలు వినలేరు, మిగతా సంగతి ఎందుకు? మీరు చేయలేరు. మీరు మీ ద్వారా జరుగుతోంది, అది మీ అదృష్టం. అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్ అంటే నా ఉద్దేశం, మీరు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు. నేను చేస్తున్నాను ఈ పని అనుకుంటున్నారు. మీరు చేయలేరమ్మా, మీరు చేయలేరు, అసంభవం. ప్రకృతి ఒప్పుకోకపోతే మీ శరీరాన్ని, చెప్తున్నాను కదా ఇప్పుడే కాస్త తలనొప్పి వస్తే నేను లెక్చర్ ఏం కొడతాను, నేను అక్కడ పోయి కొడుకుంటాను నేను కదా. అంచేత మేము చేస్తున్నాము అన్నది మర్చిపోండి. మీ ద్వారా జరుగుతోంది, చాలా ఆనందించండి. నేను చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాను, ఉండు. నేను చాలా సుఖ పరిస్థితుల్లో ఉన్నాను, ఉండు. మీరు కష్టంగా ఉన్నారా సుఖంగా ఉన్నారా మర్చిపోండి. మీరు సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభవు తో యుద్ధాయ యుద్ధస్వ. ఒక మహత్తరమైనటువంటి కారణం కోసము మనం ఎంత చేయగలుగుతామో, కలిసి మెలిసి అంతా చేస్తామనేటటువంటి దీక్షను తీసుకుంటూ మళ్లీ ఇవాళించినటువంటి మంత్రాన్ని గుర్తుంచుకోండి, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఎక్కడ మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో అదే కరెక్ట్. గబగబగబా మీరు ఇక్కడికి వచ్చేయాలనుకున్నారు, కొన్ని కారణాల చేత ఆ రోజు అక్కడికి రాలేకపోయారు. ఇంకా అదే మనస్సులో నేను కాకువాయికి వెళ్లాలనుకున్నాను రాలేకపోయాను, మీరు అక్కడ ఉండటమే కరెక్ట్. కరెక్ట్ కనుకే ప్రకృతి అక్కడ ఉంచింది మిమ్మల్ని. కానీ ఈ బాధ వల్ల మీరేం చేస్తున్నారు? అక్కడ చేయవలసినటువంటి పని మీరు సక్రమంగా నిర్వర్తించలేకపోతారు, అది తప్పు. ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ మీ కార్యక్రమాలు చాలా కరెక్ట్గా నిర్వర్తించుకోండి. ఇక్కడుంటే ఇక్కడ, అక్కడుంటే అక్కడ, కానీ ఎక్కడున్నా కూడా పరిస్థితుల్ని మార్చుకోవటానికి చేసే ప్రయత్నం చేస్తూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దాన్ని పూర్తిగా స్వీకరించటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ఇది మనసులో పెట్టుకుని వెళ్ళండి. స్వస్తి.